ప్రభుపాద లీలామృతం ప్రభుపాద నెక్టర్ వాల్యూమ్ 5 ఎపిసోడ్ 39 డోంట్ స్లీప్ ఇన్ ది క్లాస్. క్లాసుల్లో నిద్రపోమాక. 1974లో గరుడదాస్ ఆయన అప్పుడు కొత్త భక్తుడు, ఆయనకు భాగవతం క్లాసులో నిద్ర వచ్చే అలవాటు ఉంది బాగా. ఆయన మిగతా భక్తులతో పాటు భారతదేశం వచ్చాడు మాయాపూర్ ఫెస్టివల్లో పాల్గొనడానికి. బృందావనంలో ఉన్నప్పుడు ప్రభుపాద భాగవతం క్లాస్లో కూర్చునేటువంటి అవకాశం కలిగింది. ప్రభుపాద ప్రవచనం ఇస్తూ చూసినప్పుడు గరుడదాస్ వైపుకు ప్రభుపాద చూశారు. వెంటనే మిగతా వాళ్ళందరికీ గరుడదాస్ని చూపించి ఈయనేం చేస్తున్నాడని అడిగాడు. మన లక్ష్మణ్ లాగా ప్రభుపాద మిగతా వాళ్ళకి వచ్చి ఈయనేం చేస్తున్నాడు. అప్పుడు గరుడదాస్కి భయం పుట్టుకుంది, ఇంకా ప్రభుపాద నాకు గట్టిగా ఏదో అనుకోతున్నారని చెప్పి ప్రభుపాద మళ్ళీ అడిగారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. తర్వాత నువ్వు క్లాసులో కూర్చోమాక బయటికి పోమన్నాడు ఆయన. అప్పుడు డివోటీలు గరుడదాస్కి చెప్పడానికి అటు వెళ్ళారు. గరుడదాస్ మామూలుగానే భయపడుతున్నాడు. అప్పుడు భక్తులు ప్రభుపాద ఎవరిని బయటికి పోమన్నాడో వాళ్ళకి అర్థం కాక గరుడదాస్ ముందు కూర్చున్నటువంటి భక్తుల్ని మీరు ప్రభుపాద మిమ్మల్ని బయటికి పోమంటున్నాడని చెప్పారు. అప్పటి నుంచి గరుడదాస్ మళ్ళీ ఎప్పుడు క్లాసులో కళ్ళు మూసుకునే పని ఎప్పుడు చేయలేదు మళ్ళీ అప్పటి నుంచి. ప్రభుపాద భారతదేశంలో టూర్ చేస్తున్నప్పుడు 1971లో ఆయన సన్యాస శిష్యుడు దేవానంద్ మహారాజ్ ఆయన కూడా క్లాసులో మెలకుగా ఉండడం కొద్దిగా కష్టంగా ఉంది. దేవానంద్ స్వామి నిద్ర రాకుండా ఉండాలని చెప్పి ఇటుగా తిన్నగా నడుము తిన్నగా చేసి యోగిలాగా కూర్చునేవాడు. ఆయన కూడా కళ్ళు మూతపడేవి. క్లాస్ మధ్యలో ప్రభుపాద, నువ్వు క్లాసులో నిద్రపోవడానికి ఇక్కడ రామాక, నువ్వు రూమ్కి పోయి కావాలంటే 24 గంటలు నిద్రపో, నా ముందు కూర్చొని నిద్రపో మాకు ఎప్పుడు అని చెప్పాడు ప్రభుపాద. ఇంకో సందర్భంలో అంటే బాగా డిస్టర్బ్ అవుతాడు, క్లాస్ ఇచ్చేవాడు కావాలన్నా కూర్చొని నిద్రపోతుంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చెప్పేవాడు సీనియర్ అయి ఉంటాడు. తర్వాత క్లాస్ వచ్చి ఆధ్యాత్మికం అయితే దానిలో ఉత్సాహంగా కూర్చున్నట్లయితే చెప్పేవాడు కూడా విసుగెత్తుతుంది. ఇంకో సందర్భంలో కొంతమంది భక్తులు భాగవతం క్లాసులో నిద్రపోతున్నట్టుగా ప్రభుపాద గమనించారు. ఆయన కోపం వచ్చింది, మీ అందరికీ ఈ నిద్రపోయే రోగం ఏంటని అడిగాడు ఆయన. వై దిస్ స్లీపింగ్ ఫినామినాన్, క్లాసులో కూర్చోగానే నిద్రపోవడం ప్రారంభిస్తారు, ఇదేం రోగం మీకు అని అడిగాడు. రాత్రిపూట మీరు అవసరమైనంతగా నిద్రపోవటం లేదా? అప్పుడప్పుడు అది కూడా పాయింట్. డివోటీలు ఏం పట్టించుకోకుండా కబుర్లు చెబుతూ వాళ్ళ ఇష్టాలు ఎరువులు పదేవంగానే లైట్లన్నీ ఆఫ్ చేసేవాళ్ళు 10 గంటలకి. ఈయన కూడా విరోగం అండి. సూర్య కూర్చోబెడితే రాత్రి 1 గంట దగ్గర మాట్లాడుతూ ఉంటారు. మంచి అలవాటు కాదు. మరి మామూలుగా 10, 10:30 అనగానే లైట్లు ఆపేసి నిద్ర రాకపోయినా కూడా పండుకొని హరే కృష్ణ హరే కృష్ణతో నిద్ర వచ్చేదాకా అన్నం పేరు. కానీ నిద్ర రావట్లేదు కదా అని చెప్పి 12 గంటల దాకా మెలుగుగా ఉండి ఆ తర్వాత నిద్ర సరిపోక మంగళారతికి రాకుండా లేదా క్లాసులో కూర్చొని నిద్రపోతూ ఉన్నాం. ఇదంతా కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చెడగొట్టుకోవడం. అందుకని ప్రభుపాద అడిగారు, రాత్రి అవసరానికి మీరు నిద్రపోవటం లేదా? దానిలో సూర్య లాంటి భక్తుడు ఒక ఆయన అన్న అన్నాడు, కొద్దిగా రాత్రి నిద్రపోయేప్పటికి లేట్ అవుతుంది ప్రభుపాద అని. అది ఇంకో అన్నాడు, రాత్రి కూడా కొద్దిగా ఎక్కువగా తింటున్నాము, తిండి ఎక్కువ అవుతుంది రాత్రిపూట. మామూలుగా ప్రభుపాద చెప్పారు, మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయడం, రాత్రి కొద్దిగా తక్కువ తినడం. ప్రభుపాద మోహన్ చిట్లించి అంటే ఆయన నచ్చనట్టుగా అట్లా మొహం పెట్టి అన్నాడు ఆయన, వాళ్ళు 14 గంటలు రాత్రి నిద్రపోయినా కూడా నేను చదువుతున్నాను, వాళ్ళు భాగవతం క్లాసులో మళ్ళీ నిద్రపోతారు వాళ్ళు, కాబట్టి ఇవన్నీ సాకులు కాదు, వాళ్ళు మెలకుగా ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండాలా, భాగవతం క్లాసు వినడం అనేది భక్తులు చేసేటువంటి పనిలో అతి ముఖ్యమైనటువంటి పనిగా దాన్ని భావించినప్పుడు వాళ్ళు పని ఎలా చేసినా ఎన్ని గంటలు పడుకున్నా ఎట్లా ఏర్పాటు చేసుకుంటారో, కానీ భాగవతం క్లాసులు మాత్రం పడుకోకుండా ఉండడానికి చూడాలా. భక్తులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 5 పనులు, ఒకటి వచ్చి భక్తుల సాంగత్యం చేయడం, రెండోది భగవన్నామం కీర్తనలో ఉండడం, అది కీర్తన వదిలేసి ఇన్ని కూడా వాళ్ళకి నామంలో అటాచ్మెంట్ లేనటువంటిది, వచ్చామన్నట్టుగా మంగళారతి వచ్చామని చూపించి మళ్ళీ పోవడం, సంధ్యారతిలో చేయాల్సిన పని అనేది కీర్తన. కాబట్టి మందిరం ప్రోగ్రాంలో ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి టైము మందిరంలో ఉండడానికి. మందిరంలో ఉండేది ప్రోగ్రాం 2 గంటలు ఉంటుంది, దానిలో కూడా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం అదంతా కూడా మంచి అలవాటు కాదు. అంటే 5 భక్తులకి భక్తి నుంచి మనం పడిపోకుండా ఉండాలంటే, ఒకటి వచ్చి భక్తుల సాంగత్యం, మనకి ఎవరైతే మంచి భక్తులుగా అనిపిస్తారో, ఎవరైతే మంచి భక్తులో సాధనలోనూ వాళ్ళ బిహేవియర్లోను వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా కూడా నెమ్మదిగా మాట్లాడడం, తర్వాత వాళ్ళు ఏదైనా విషయం అంటే చెప్పుకోవడం, తర్వాత కొద్దిగా తేడాలు ఏమైనా అంటే సహించడం. మనం ఈ చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయితే మందిరం వదిలిపోతాం, అప్పుడు నష్టం ఎవరికి. కాబట్టి భక్తుల సాంగత్యం, రెండవది భగవన్ సంకీర్తనం, కీర్తన టైంలో వీలైనంత వరకు సాకులు చెప్పకుండా పన్ని దాన్ని తెలివితేటలు అంటారు, పన్ని ముందుకి వెనక్కి పెట్టుకొని మందిరంలో కీర్తన ఉండేది 1/2 గంట ఉంటుంది, 3/4 గంట ఉంటుంది మనం చేసుకునే పని. ముందు వెనక పెట్టుకోవచ్చు కదా. మనకి ప్లానింగ్ లేకపోతే, మనం మాయలో ఉంటే మనం ఇట్లా లైట్గా తీసుకుంటూ ఉంటాం. నువ్వు కూర్చోవా ఇక్కడ, నీకేం పని అక్కడ? ఆయన షాప్ లేదు కావాలంట, తెలియటం లేదే. భక్తుల సాంగత్యం మందిరంలో కీర్తనలో పూర్తి టైం కీర్తన టైంలో ఉండడానికి ప్రయత్నం చేయడం, తర్వాత భాగవతం క్లాసులో అందరూ ముఖ్యంగా సీనియర్ డివోటీస్ భాగవతం క్లాసులో ఉండడం, నాలుగోది విగ్రహానికి సేవ చేయడంలో ఉత్సాహం ఉండడం అనేది. పెద్ద క్లాసులు ఇస్తున్నాం, పెద్ద పుస్తకాలు రాస్తున్నాం, ఇటన్నీ కాకుండా విగ్రహం భగవంతుడు అనేటువంటి అవగాహన నమ్మకం ఉన్నట్లయితే మనం అది మామూలు పని అయినా కూడా హారతి చేయడం, హారతి దర్శించడం శ్రద్ధగా, దాన్ని ఏమంటారు మన శాస్త్రాల్లో, బయట సాధన భక్తి అన్ని చేస్తూ కూడా మనసులో రాధాకృష్ణ చింతన చేయడం, అది కరెక్ట్ పద్ధతి. అది నేను చాలా అడ్వాన్స్ డివోటి, నేను ఆరతులు కూడా అవసరం లేదు, ఆ పుస్తకం చదవాలి, ఈ పుస్తకం చదవాలా, ఇట్లాంటి వాళ్ళు మెల్లిగా భక్తి నుంచి పడిపోతారు. అందుకని ప్రభుపాద ఎంత గట్టిగా ఈ విషయాలు చెబుతున్నాడంటే వాళ్ళందరికీ తలకాయలు స్క్రూలు తిప్పినట్టు అయిందంట. ఎవ్రీవన్స్ అటెన్షన్ బికేమ్ రివెటెడ్ రివెటెడ్ అంటే సుత్తు కొట్టడం అంటారు కదా. అక్కడ కొన్ని విషయాల్లో రిలాక్సేషన్ ఉండదు. ముఖ్యమైనటువంటి విషయాలు క్లాసులు, కీర్తనలు, ఆరతి, మిగతా టైంలో మనం కొద్దిగా నిద్రపోవాలన్నా వేరే పని చేయాలన్నా. ప్రభుపాద ఒక స్టోరీ చెబుతున్నారు. మాయాపూర్ 1974 మనం ఏదైనా దానదానం ఇచ్చేప్పుడు మనం జ్ఞానం ఉండి చారిటీ దానం ఇవ్వాలా, మనం మూర్ఖతనంగా మనకు బుద్ధి పుట్టినట్టు దానం ఇవ్వడం కాకుండా, దాని గురించి ప్రభుపాద రెండు దృష్టాంతాలు చెబుతున్నారు. ఒక పిల్లవాడిని వాళ్ళ అత్తమ్మ పెంచింది, అందుకని గారాబం చేసి చెడగొట్టి వదిలిపెట్టింది. అందుకని పిల్లవాడు తుంటరి పనులు చేస్తున్నాడు. ఆ రకంగా ఆయన దొంగతనాలు కూడా మెల్లిగా దొంగతనం కూడా చేసేవాడు. కానీ అత్తమ్మ గారాబం చేసిన తిట్టకూడదని చెప్పి అన్ని చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉండేది. ఆమె అనుకునేది ఇప్పుడు బాగా తెలియగలవాడే, పని చేయకుండా అక్కడి అక్కడి నుంచి ఇక్కడి నుంచి సామాన్లు ఎత్తుకొస్తున్నారు, పర్వాలేదులే అనుకున్నాను. ఈ రకంగా అతను ఒక సీజన్డ్ థీఫ్, బాగా అలవాటు పడిన దొంగ అయిపోయినాడు. అతను ఆ దొంగతనానికి ఎప్పుడైనా పట్టుబడే అవకాశం ఉంటే పట్టుబడకుండా ఉండడానికి చూసినట్టు వ్యక్తిని చంపేయడం అట్ట కూడా ప్రారంభించాడు. ఒకసారి అతన్ని పట్టుకున్నారు. పట్టుకుని అతను కేవలం దొంగతనం కోసం ఒక వ్యక్తి తలకాయ మీద అతను కర్రలతో కొట్టి చేయడం పట్టుబడడం వల్ల వెంటనే జడ్జి ఏం చేశాడు, వీడిని కూడా ఉరిదీయండి అంటే చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న అబద్ధాలు మెలిగా పెరిగి 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 ఎక్కడి దాకా వస్తాయి చెప్పడానికి. అతన్ని ఉరిదీయమని చెప్పి జడ్జి తీర్పిచ్చాడు. ఎవరైనా ఉరి తీస్తున్నప్పుడు వాళ్ళకి ఆఖరులు ఏదైనా చిన్న కోరిక ఏమైనా ఉంటే అడుగుతారట. నేను పోతున్నా ఇక్కడి నుంచి, ఇకైనా గులాబ్ జాములు తినాలనుందా, లేదా కొత్త షర్ట్ వేసుకుని ఉరికమ్మ దగ్గరికి వెళ్ళాలని, చిన్న ఏమైనా ఏదైనా జేబులో 1000 రూపాయలు పెట్టుకోవాలను, ఇట్లాంటి ఏమైనా తీరుస్తారంటే అడిగాడు. ఉరి తీయడానికి ముందు నీకు ఆఖరిగా ఏదైనా కోరిక ఏమైనా తీర్చుకుని నువ్వు చావడానికి తయారవడానికి అంటే నేను నా అత్తమ్మతో మాట్లాడాలి, అదే నా ఆఖరి కోరిక. అంటే అక్కడ అత్తమ్మ ఏడుస్తుంది, ఊరి తిరిగింది, ఏడుస్తుంది ఏడుస్తుంది. అప్పుడు చెప్పారు పోలీసు వాళ్ళు, ఆయన మిమ్మల్ని దగ్గరికి రమ్మంటున్నాడు, మీతో ఏదో మాట్లాడాలంట, అందుకని అతని దగ్గరికి వెళ్ళింది. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు, ఇంకా దగ్గరికి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఆ చెవి కొరికేస్తాడు అంటాడు, అతను చెవి కాస్త కొరికేస్తాడు. తర్వాత అందరి ముందు తిట్టాడంట, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను గారాబం చేయకుండా ఇట్లాంటి దొంగ పనులు చేస్తున్నప్పుడు నన్ను కొట్టి ఆపు చేస్తుంటే నేను ఈరోజు నాకు గట్టిపట్టి ఉండేది కాదు. నువ్వు గారాబం చేసి నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు, నాకు ఇట్లా ఉరికమ్మ ఎక్కాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు, నువ్వు ఇట్లా ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అదే రకంగా ప్రభుపాద చెబుతున్నారు. ఒకసారి పక్కింటి కోడలు తన కొడుకును కొడుతుందంట, పక్క ఇంట్లో ఉండేటువంటి ఒక కోడలు కొడుకును కొడుతుంది. ప్రభుపాద తన పనివాడిని పంపించాడు, ఏమన్నా అట్లా కొడుతుంది కనుక్కో అని చెప్పి. ఆ పనివాడు వెళ్ళి కనుక్కొని వచ్చి చెప్పాడు. ఆ పిల్లవాడి తమ్ముడికి టైఫాయిడ్ జ్వరంగా ఉంది, జ్వరంగా ఉండే పిల్లవాడు తన అన్నయ్య చెప్పాడు, నాకు ఆకలిగా ఉంది, నాకు తినడానికి పొరోటా తీసుకురమ్మని చెప్పి ఆ టైఫాయిడ్ పిల్లవాడు తన అన్నయ్య చెప్పినాడు, నాకు తిన్న ఆకలిగా ఉంది పొరోటా తీసుకురమ్మని చెప్పి. తమ్ముడు అడుగుతున్నాడని చెప్పి అన్న పొరోటా తీసుకొచ్చి పెట్టాడు. ఈ టైఫాయిడ్ రోగం ఉండే పిల్లకాయ ఆ పొరోటా తిన్నాడు, దానివల్ల ఆయన రోగం మరింత ముదిరిపోయింది. ఎప్పుడైతే తల్లికి తెలిసిందో నేను తల్లి అనమాట, ఇప్పుడు చేస్తుంది తల్లి ఆ పిల్లవాడిని, నాకు తెలీదా వాడికి ఏం పెట్టాలి పెట్టకూడదు, నువ్వు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు చూడు వాడి పరిస్థితి అట్లా తీసుకొచ్చాడు. వాటి రకంగా మనం దయాగుణం లేదా జాలిపడడం అనేది మనం అర్థం లేకుండా చేయడం కాదు, మన పరిస్థితిని అర్థం చేసుకుని లేకపోతే దానివల్ల మనం పరిస్థితిని చెడగొడుతున్నాం. ప్రభుపాద విగ్రహారాధన గురించి చెబుతున్నారు. కనీసం రోజుకోసారి విగ్రహాలు గొడ్డలు మార్చాలా? ఉదయం పూట విగ్రహాలు చాలా చిన్నవైనట్లయితే ఆయన ఏదో ఫోటో చూసి చెబుతున్నారు. విగ్రహాల్ని రాత్రి బెడ్లో డైరెక్ట్గానే పండబెట్టచ్చు, వాటికి రాత్రి గుడ్డలు ఎంబ్రాయిడరీ లేనటువంటి లైట్ గుడ్డలు తొడగచ్చు విగ్రహాలకి. మనకి టైం ఉండి అవకాశం ఉన్నప్పుడల్లా విగ్రహాలకి ఈ రకంగా మనం సేవని పెంచుకోవాలా. విగ్రహాలకి అభిషేకం చేయడం విషయంలో రెండు చేతులు కావాలా, ఒక నాలుగు కావాలా, నీ ఎడం చేత్తో గంట పట్టుకుని కొడుతూ ఉండాలా, కుడి చేత్తో విగ్రహం మీద నీళ్లు పోయాలా, నోటితో హరే కృష్ణ మంత్రం లేదా గోవింద జయ జయ ఇట్లాంటివి పాడుకుంటూ ఉండాలి. అది విగ్రహాలు జయ చేసేప్పుడు నోటితో ఏదైనా మంత్రం పాడుకుంటూ ఉండాలా, కుడి చేత్తో విగ్రహానికి అభిషేకం చేయాలా, ఎడం చేత్తో గంట కొట్టాలా. విగ్రహాన్ని తాకడం గురించి ఆయన చెబుతున్నాను. విగ్రహాన్ని తాకడం అనేటువంటి విగ్రహాలు పెద్దగా ఉన్నప్పుడు వీలవుతుంది. చిన్న చిన్న మందిరాల్లో ఇది వీలు కాకపోవచ్చు. జగన్నాథ్పురిలో భక్తులు విగ్రహాలని పరిక్రమ చేస్తారు, తర్వాత వాళ్ళు విగ్రహ పాదాలని తాకుతారు. కానీ చిన్న మందిరాల్లో ఈ రకంగా బయట వాళ్ళని లోపలికి రానియడం వీలు కాదు. అదేవిధంగా తులసీదేవి సేవ గురించి మాట్లాడుతూ ప్రభుపాదం, నేను గోవిందదాసికి తులసికి సంబంధించినటువంటి సేవలు ఇవన్నీ ఎలా చేయాలో చెప్పాను, ఆమెను అడిగి తెలుసుకోండి. పిల్లలు కూడా విగ్రహాలని పూజ చేయడం నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళ వయసు కనీసం 10 సంవత్సరాలు దాటి ఉండాలా. అప్పుడు వాళ్ళు మొదట సీనియర్లకి సహాయకులుగా ఉంటూ వాళ్ళ దగ్గర నన్ను చూస్తూ నేర్చుకుంటారు. ముందు వాళ్ళు విగ్రహాలని చూడంగానే ఏ రకంగా ఉంగి దండం పెట్టాలా, విగ్రహాల ముందు కీర్తన చేస్తే ఎలా డ్యాన్స్ చేయాలా, తర్వాత విగ్రహాలకి పూలమాలలు ఎట్లా చేయాలా, తర్వాత ఆరతి సామాన్ని ఎలా శుభ్రంగా క్లీన్ చేయాలా, తీరంగా పిల్లకాయలకి ఈ పనులన్నీ కూడా నేర్పించవచ్చు. ఇవన్నీ కూడా విగ్రహం పూజలో ఇవన్నీ కూడా భాగమే. అంటే డైరెక్ట్గా విగ్రహం దగ్గరికి వెళ్ళకపోయినా విగ్రహాలకు సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా విగ్రహానికి సేవ చేసినట్టే లెక్క. ప్రభుపాద అంటున్నారు, మీరు నా విగ్రహాన్ని చేశారు, ఆ ఫోటోలు పంపించారు, ఫోటోలో నా విగ్రహం బొమ్మ బాగానే ఉంది, బాగుంది, గురువుగారి ఫోటోని మనం భగవంతుడి ఫోటోలాగే జాగ్రత్తగా ఉంచుకోవాలా. సాక్షాత్తరిత్వేన సమస్త శాస్త్రే ఉక్తస్తద భవ్యత ఏవతీ కింతు ప్రభువర్య ప్రియవత్య. మనం గురువుగారు గురువుగారికి సంబంధించినటువంటి వస్తువుల్ని వాటన్నిటి మనం పూజనీయమైనటువంటి వస్తువులుగా భావించాలా. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. తేడా గురువుకి భగవంతుడికి, భగవంతుడు ఆయన యజమాని భగవంతుడు, గురువు సేవక భగవంతుడు, సేవ చేసే భగవంతుడు గురువు, సేవలు అందించుకునేటువంటి భగవంతుడు దేవుడు. అటు గురువుగారి విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ట ఇవన్నీ కూడా విగ్రహాలు చేసినట్టుగానే చేయాలా. నా మందిరాలన్నింటిలో కూడా నేను సంస్థాపక ఆచార్యుని అవడం వల్ల నా విగ్రహాలను ఇదే రకంగా మీరు స్థాపించుకోవచ్చు. కానీ ఏ మందిరాల్లో అయితే
కేవలం దేవుడు ఫోటోలు మాత్రం ఉన్నాయో అక్కడ నా విగ్రహాన్ని కూడా పెట్టకూడదు. భక్తి సిద్ధాంతుల వారి విగ్రహం తయారు చేసి పెట్టుకోవచ్చు. ఏ రకంగా మన కృష్ణ బలరామ మందిరం బృందావనం మనం చేస్తున్నాం, ఈ గురువుల యొక్క విగ్రహాలే మనం మందిరంలో పెట్టేప్పుడు అది రాధాకృష్ణుడి పూజస్థానం దగ్గర కాకుండా గౌరవీతే పూజస్థానం దగ్గర, అంటే ఎక్కడైతే ఈ మందిరంలో సెక్షన్లు ఉంటాయో కొన్ని పెద్ద మందిరాల్లో ఒకటి గౌరవీతాయి రాధాకృష్ణ కృష్ణ బలరామ ఇట్లా. ఇప్పుడు గురుగారి విగ్రహం గౌరవీతాయి విగ్రహాలు ఇక్కడ పెట్టాలా? తర్వాత విగ్రహాలని పూజించడం గురించి ప్రభుపాద ఎలాంటి ప్రోగ్రాం ఉండాలని చెబుతున్నారు. పొద్దున మంగళారతి 4:30 నుంచి 5:30 దాకా ఉండొచ్చు. అది అయిపోగానే మనం భగవంతుడి పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి. భగవంతుడికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా వాటిని మనం క్లీన్ చేయాలి. తర్వాత 6:30 దాకా మందిరంలో కూర్చొని జపం చేయాలి. తర్వాత విగ్రహాలకు స్నానం చేయించడం, గుడ్డలు వేయడం, తాజా పువ్వులు పెట్టడం, ఇవన్నీ చేయడానికి ఒక గంట కంటే కూడా ఎక్కువ టైం పట్టవలసిన అవసరం లేదు. మనకి పనిచేయడం చేతమైనట్లయితే ఇదంతా కూడా ఒక గంటలో మనం తయారు చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ టైం పట్టచ్చు. అటు భగవంతుడికి భోజనం 8 గంటలకి నైవేద్యం పెట్టచ్చు. విగ్రహానికి నైవేద్యం పెట్టిన తర్వాత స్నానం చేయడం, స్నానం చేయించడం అది సరైనటువంటి పద్ధతి కాదు. వాటిని నేను చెప్పినట్లుగా చేయండి. తర్వాత ఇంకో భక్తుడికి ఉత్తరం రాస్తూ ప్రభుత్వం చెప్పారు, నీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే నువ్వు పోయే చోట్లకి నీతో పాటు నీ విగ్రహాన్ని తీసుకెళ్ళచ్చు. వాటిని గాలి తగులుతూ ఉండేటువంటి బుట్టలో లేదా బ్యాగులో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకో చోటుకి చేరుకున్న తర్వాత అక్కడ బల్ల వేసే విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజించుకోవచ్చు. ప్రభుపాద పుస్తకాలు ప్రభుపాద కంటే భిన్నమైనటువంటివి కాదు. మామూలుగా ఎవరైనా పుస్తకాలు రాసినప్పుడు రచయిత వేరుగా ఉంటాడు, కానీ పుస్తకం విషయం వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పుస్తకం రాసే విషయాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరుగా ఉంటుంది. కానీ ప్రభుపాద విషయంలో ఆయన రాసినటువంటి కూడా ఆయన తన జీవితంలో పాటిస్తున్నటువంటి అమలుపరుస్తున్నటువంటి ప్రభుపాద తన గదిలో ఒక వ్యక్తితో ఉన్నా ఇద్దరు వ్యక్తులతో ఉన్నా ప్రభుపాద ఎప్పుడు కూడా తన పుస్తకాల నుంచి మాట్లాడుతూ ఉండేవారు. ఏ రకంగా పబ్లిక్ ప్రోగ్రాంలో ప్రభుపాద అందరి ముందు మాట్లాడేవారు, ప్రభుపాద ఒంటరిగా తనతో పాటు ఒకళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడేవారు. కాబట్టి పుస్తక భాగవతం వ్యక్తి భాగవతుడు. మనం ఏ రకంగా భాగవతంలో చదువుతున్నాం, ఒక వ్యక్తి జీవితాన్ని గమనించినప్పుడు వాళ్ళ జీవితం కూడా మనకి భాగవతంలో చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కలకత్తాలో 1971 యమునా దాసి ప్రభుపాదకి మధ్యాహ్న భోజనం తీసుకొస్తుంది. ప్రభుపాద అడిగారు, మిగతా ఆడవాళ్ళు కూడా వంట చేయడం నేర్పిస్తున్నామని అడిగారు. ఒకసారి కౌసల్య దాసి ప్రభుపాద గది పెట్టింది. ఆమె యమునా దాసి మాకేం వంట నేర్పించటం లేదని చెప్పి, ప్రభుపాద అప్పుడు యమునా దాసి వచ్చేసి కళ్ళు కొద్దిగా సీరియస్గా పెట్టి తనకున్నటువంటి టాలెంట్ని, తనకుండేటువంటి కుశలతని ఆ మిగతా వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆమెలో ఈర్ష అనేది ఉంటుంది. ఈర్ష ఉన్న వాళ్ళే మిగతా వాళ్ళకి నేర్పించకూడదు అనుకుంటారు. అప్పటి నుంచి యమునాదేవికి అర్థమైంది, నేను నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవాలా, అది వంట విషయమైనా కూడా ఇతరులకు కూడా నేర్పించాలా. ఒకసారి ప్రభుపాద బర్కిలీలో రథయాత్రకు వచ్చారు. ఈ భక్తులంతా కూడా ఎంతో ఆందోళన పడుతున్నారు ఎట్లా ప్రభుపాదకి సేవ చేయాలని. ఆ విషయం ఏంటంటే అక్కడ భక్తులు బర్కిలీ మందిరం ఓపెన్ చేసినప్పుడు ఆ పక్కన ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళు డివోటీస్ అంటే ఇష్టం లేదు, అందుకని వాళ్ళు పెద్ద బోర్డు పెట్టారు. వాళ్ళు వాళ్ళ ఇంటి మీద హరే కృష్ణ వాళ్ళని విమర్శిస్తూ, అంటే హరే కృష్ణ వాళ్ళు న్యూసెన్స్, హరే కృష్ణ వాళ్ళు డిస్టర్బెన్స్ అంటే బోర్డు పెట్టారు. ప్రభుపాద అక్కడి నుంచి రావాలా అని డివోటీస్కి ఇద్దరు ప్రభుపాద చూస్తారు ఇట్లా, అండ్ నైబర్స్తో మీకు మంచి సంబంధాలు లేవని చెప్పి డివోటీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుపాదని వేరే రూట్లో మనం రథయాత్ర దగ్గర తీసుకెళ్ళాలా, దాని ద్వారా ప్రభుపాద బోర్డు చూడకుండా ఉంటే బాగుంటుందని. కానీ ఆ పక్క రోడ్లో ఏదో మళ్ళీ బిల్డింగ్ మెటీరియల్ ఇవ్వడం ఉండడం వల్ల వాళ్ళకి తప్పలేదు ప్రభుపాదని ఆ ఇంటి ముందు నుంచే తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రభుపాద బోర్డు చూడకుండా ఉండడానికి భక్తులు ప్రభుపాదని అటువైపు ఇటువైపు ఇంకేదో చూపించి మాట్లాడుతూ, ప్రభుపాద్ ఇండియాలో ఇట్లాంటి చెట్లు ఉంటాయా, ఆ ఇల్లు ఈ చెట్లు అందంగానే ఉన్నాయా, మన మందిరం బాగుందా అని ఎంత ప్రభుపాద. కానీ ప్రభుపాద ఆయన భగవంతుడి భక్తుడు, ఆయన ఆ ఇంటి వైపు చూడటం జరిగింది, ఆ బోర్డు కూడా చూశారు. కానీ ప్రభుపాద అన్నారు, బాగుంది, నేను అమెరికాలో మన మందిరాలు కాకుండా కేవలం ఒక ఇంటి మీద హరే కృష్ణ అనే పేరు చూడటం మొదటిసారిగా చూస్తున్నారు. అంటే ప్రభుపాద తెలుసు భక్తులకి భక్తులు కాని వాళ్ళకి మీద తేడాలు ఉంటాయి, కాబట్టి అప్పుడప్పుడు భక్తులు కాని వాళ్ళు భక్తుల్ని అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుపాద వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆయన మొదటి ఇల్లు నేను చూస్తున్నాను అమెరికాలో, వాళ్ళ ఇంటి మీద హరే కృష్ణ, వాళ్ళు హరే కృష్ణ ఇంగ్లీష్ అది పట్టించుకోలేదు ప్రభుపాద హరే కృష్ణ. ప్రభుపాద చిన్న స్టోరీ చెప్తున్నారు. 1977 బాంబేలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది మందిరం, కానీ మందిరం కన్స్ట్రక్షన్ స్లోగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సురభస్వామి ఆయన ఆర్కిటెక్ట్, ఆయన ఈ మందిరం కన్స్ట్రక్షన్ అని ప్రభుపాద తరఫున ఆయన సూపర్వైజ్ చేసేవాడు. సో సర్వస్వామి ప్రభుపాద అన్నారు, ఈ మార్బుల్ పనిచేసే వాళ్ళు 15 రోజుల్లో వస్తారని చెప్పి అప్పుడు ప్రభుపాద ఒక స్టోరీ చెప్పారు. ఒక సాక్ష్యం ఇచ్చే వృత్తిగా పెట్టుకున్నటువంటి గురించి అంటే కోర్టులో ఎవరికైనా సాక్ష్యం కావాలంటే ఆయన పిలుచుకుంటా ఉంటారు, నీకు 50 రూపాయలు ఇస్తాం, నువ్వు జడ్జి ముందుకు వచ్చి ఇట్లా అన్నారు. సాక్ష్యం ఇవ్వడానికి ఆయన డబ్బులు తీసుకుంటాం. దాని అంటారు సాక్ష్యం ఈయన వృత్తిగా పెట్టుకున్నాడు కోర్టు దగ్గర. అటువంటి వాటి గురించి ప్రభుపాద చెబుతున్నారు. వేరు వేరు సందర్భాల్లో సాక్ష్యాన్ని పిలిచినప్పుడల్లా అతను వచ్చేవాడు సాక్ష్యం ఇవ్వడానికి, దానికి అతను కొంత డబ్బు తీసుకునేవాడు. ప్రమాణం చేసి ఆయన నాకు 60 ఏళ్ళు ఉన్నాయి, వాటి నేను చెబుతున్నటువంటిది సత్యాన్ని చెబుతున్నాను అని చెప్పి ఆయన గ్రంథంలో చేపెట్టి సాక్ష్యం చెప్పేవాడు కోర్టు జడ్జి ముందు. ఒకరాజు జడ్జి అడిగాడు, నిన్ను నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు సాక్ష్యానికి వచ్చినా కూడా నువ్వు నాకు 60 ఏళ్ళు అంటావుంది అని అడిగాడు జడ్జి. అంటే ఆయన అన్నాడు, నేను మాట మార్చుకున్నానంటే నేను మాటలు మార్చే ప్రకారం కాదు, యువర్ ఆనర్ అని చెప్పి అన్నాడు. అదేవిధంగా ప్రభుపాద అన్నాడు, సర్వస్వామి తన మాట మార్చుకునే మనిషి కాదు. అంటే ఎన్ని మాట ప్రభుపాద అనే పని వాళ్ళు ఎప్పుడు వస్తా అంటే ఇంకో 15 రోజులు, మళ్ళీ వారం తర్వాతే 15 రోజులు. సర్వస్వామి రకంగా అంత మాట నిలకడ ఉన్నటువంటి మనిషి అని చెప్పి ప్రభుపాద జోక్ చేస్తున్నారు. ఒకసారి భక్తులు రథం యొక్క పైభాగాన్ని ఎత్తడానికి ఒక యాంత్రిక పరికరాన్ని తీసుకొచ్చారు. భక్తులు ప్రభుపాదకి నచ్చ చెప్పారు, నరనారాయణ ప్రభు ఆయన దీన్ని చక్కగా వాడి రథయాత్రగా జరిగేస్తాను. అప్పుడు ప్రభుపాద అన్నారు, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక్కడి మీద వదిలేయడం కాకుండా కొంతమంది కలిసి దాన్ని మంచి చెడుని చూడాలా. ఒక వ్యక్తి ఆయన చూసుకుంటా అంటే ఆయన మీద వదిలేసి కూర్చోవడం కాదు. ఎప్పుడైనా ఆయన సరిగ్గా అర్థం చేసుకోకపోతే పని పాడవుతుంది, లేదా ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఆయన నడపలేనట్లయితే మిగతా వాళ్ళకి తెలిసి ఉండదు. కాబట్టి ఏదైనా ఇటువంటి పనులు ఉన్నప్పుడు ఒకళ్ళకంటే ఎక్కువ మందికి తెలిసి ఉండాల. ఒకసారి హైదరాబాద్లో ప్రభుపాద గదిలో ఉన్నారు. ఆ గది యొక్క కప్పు మనం షెడ్ వేసినట్టుగా అటువంటి కప్పు ఉంది. ప్రభుపాద తన సేవకుడిని హరిశరణ్ అడిగారు, అల్మీరా మీద తన గురువు గారి ఫోటో ఒకటి పెట్టమని చెప్పి. కానీ ఆ షెడ్ స్లాంటింగ్గా ఉండడం వల్ల హరిశరికి ఎట్లా ఆ ఫోటోని వేలాడు కట్టాలో అర్థం కాలా. సో ప్రభుపాద కొద్దిగా తలకాయ ఉపయోగించాలా, అప్పుడు దేనికైనా కూడా మనం సమాధానాన్ని కనుక్కోగలమని చెప్పి. అంటే కొలంబస్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, కొలంబస్ అతని ఫ్రెండ్ ఒకసారి ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. ఒక ఫ్రెండ్ అన్నాడు, కొలంబస్ ఆయన అమెరికా ఖండాన్ని మొదటిసారిగా ఆయన కనుక్కున్నాడు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు సముద్రయానాలు చేస్తుంటే కొలంబస్ ఆయన ఈ కొత్త భూభాగాన్ని అంతే కదా ఇంగ్లాండ్ ఒక ఖండం, నీళ్లు అతను మళ్ళీ ప్రయాణం చేస్తే ఇంకో ఖండం. కానీ ఫ్రెండ్ ఏమంటున్నాడు, కొలంబస్ నువ్వు అమెరికా ఖండాన్ని కనుక్కోవడం పెద్ద గొప్ప విషయం కాదు, ఎందుకంటే నువ్వు అది ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాలని అని చెప్పి నువ్వు ప్లాన్ చేయలేదు. నువ్వు అటు తిరుగుతుంటే అది కనపడింది, వాటిని నువ్వు పొరపాటున అంటే మన సముద్రం అటు ఇటు పోతా ఉంటావు, పోతుంటే నీళ్ళు వస్తుంటాయి. కొలంబస్ ఈ దిశలో పోయినాడు, ఆయన భూమి కనిపించింది. మన ఇంగ్లాండ్ చిన్న దేశం, అంటే జనాభా పెరుగుతూ ఉంది, మన కొత్త దేశం వాళ్ళకి దొరికింది, ఆక్రమించుకోవడం. కానీ ఫ్రెండ్ ఏమంటున్నాడు, అది పొరపాటున అడిగిపోతుంటే కనిపించినటువంటి భూభాగం, ఎవరు అడ్డుపోయినా కూడా వాళ్ళకి కనిపించండేది ఆ భూభాగం. కానీ మొదటిసారి నువ్వు అటు ప్రయాణం చేయడం అనేది కనిపించింది, అంటే అందరూ ఆయన గుర్తింపు ఇచ్చారు. ఈయన కొత్త ఖండానికి కనుక్కున్నాడు, ఇక్కడ ఎంతగానో వాళ్ళ మనుషులు బతకడానికి తగ్గదు. కానీ ఫ్రెండ్ దాన్ని తగ్గించి మాట్లాడుతున్నాడు. అప్పుడు కొలంబస్ ఏం చేశాడు, ఒక గుడ్డుని బల్ల మీద పెట్టి, ఈ గుడ్డుని నువ్వు దాని మన మీద, గుడ్డు ఇట్లుంటుంది కదా, మన మీద నువ్వు నిలబెట్టు, నువ్వు నిజంగా తెలియగలవాడైతే అని చెప్పాడు. అంటే ఆ మనిషి అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఏదో రకంగా నిలబడడానికి ప్రయత్నం చేశాడు. కానీ గుడ్డుని ఆ బల్ల మీద బ్యాలెన్స్ చేసి నిలువుగా నిలబెట్టలేకపోయాడు. తర్వాత ఆయన వదిలిపెట్టాడు నా వల్ల కాదు. అప్పుడు కొలంబస్ ఏం చేశాడంటే, కొలంబస్ ఆ గుడ్డుని కొద్దిగా కొద్దిగా పగలబెట్టి పగిలితో ఫ్లాట్గా కొద్దిగా దాని పెద్ద పాలు పెట్టి అటు పాలు పెట్టి అప్పుడు నిలబెట్టాడు. అప్పుడు ఫ్రెండ్ అన్నాడంట, నేను కొద్దిగా పగలగొట్టి నిలబెట్టి ఏం చెప్పలేదు కదా, అంటే నేను పగలగొట్టకుండా నిలబెట్టి పగలగొట్టి నిలబెట్టేది ఏం చెప్పలేదు, నేను గుడ్డి నిలబెట్టమన్నా నిలబెట్టమన్నా అంటే కొలంబస్. ఈ స్టోరీ చెప్పింటారు ప్రభుపాద. ఆ భక్తి సిద్ధాంతం గారి ఫోటోని కొద్దిగా ఉంచి అది గోడ మీద ఆనుకునేట్టుగా చేసి ఒక పద్ధతిలో ఫోటోని, అంటే నేను అనుకుంటారు ఇట్లా వాటర్లో ఉంది ఫోటో ఎట్లా నిలబెట్టడం వంకరిగా ఉంటుంది అట్లా. ప్రభుపాద ఏం చేస్తాడు, ఎక్కడైతే తక్కువ ఉందో ఆ లెవెల్కి దాన్ని పెట్టి అది మీరు సింపుల్ విషయం. తర్వాత బాంబేలో ఒకసారి ఒక రామకృష్ణ మఠం వాళ్ళు ఫాలో అయ్యారు, వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్ళ ఫాలో అయ్యారు. ఒక ఆయన ప్రభుపాదని కలుసుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రభుపాద అన్నాడు, రామకృష్ణ పరమహంస కూడా భగవంతుడే అని చెప్పి. చెప్పాడు దానికి, మా రామకృష్ణ పరమహంస గారు ఏ రంగా ఒక తాగుబోతుని ఆయన బాగు చేశాడు. ప్రభుపాద అన్నాడు, ఒక తాగుబోతుని సరిచేసినంత మాత్రం ఆయన భగవంతుడు అయిపోయినాడా? ప్రభుపాద అట్లా చేసినట్టయితే నేను ప్రపంచం అంతా కూడా వేల మంది తాగుబోతుల్ని నేను వాళ్ళని తాగుడు అలవాటుని మానిపించాను. నేను అది కూడా భారతదేశంలో తాగుబోతుల్ని కాదు, నేను పాశ్చాత్య దేశాల్లో తాగుబోతుల్ని నేను మార్చగలిగాను. ఆ రకంగా చూసినట్టయితే నేను రామకృష్ణ కంటే కూడా నేను పెద్ద అవుతారా అని చెప్పి ప్రభుపాద ఆయన అవతారు పరిచయం. ఒకసారి ప్రభుపాద గోరఖ్పూర్ అనేటువంటి అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆయన గోరఖ్పూర్లో ఉన్నప్పుడు తన భక్తులతో సన్నిహితం అనేటువంటి వాళ్ళంతా దగ్గరకు వచ్చినారు. ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు భక్తులు అడిగారు, భగవంతుడికి ఎన్నో రకాల సేవలు ఉంటాయి, నేను ఏ సేవకు పనికి వస్తాను, కృష్ణుడికి ఏ సేవకు పనికి వస్తాను, అది ఎట్లా తెలుసుకోవాలని చెప్పి అడిగారు ఒక భక్తుడు. నువ్వు నీకు తెలియకపోతే నువ్వేం సేవ చేయాలో నీ గురువుని అడుగు. అప్పుడు శిష్యుడు సందేహం వ్యక్తపరిచాడు. నువ్వు గురువుని అడగడానికి ఎప్పుడు సంకోచించకూడదు, సిగ్గుపడకూడదు. నీకు ఎప్పుడైనా కూడా డౌట్ ఉన్నప్పుడు వెంటనే నువ్వు గురువుని అడగచ్చు. అప్పుడు ఆయన అన్నాడు శిష్యుడు, ఇట్లా అడగాలంటే నేను రోజంతా కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి ప్రభుపాద అన్నాడు. ప్రభుపాద అన్నాడు, దానికే ఇబ్బంది లేదు, నువ్వు ప్రశ్నలు అడుగుతుంటే కనీసం నీ తలపై పనిచేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది, కాబట్టి నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అన్నాడు ప్రభుపాద. లండన్లో త్రివిక్రమ్ దాస్ ప్రభుపాదకి ఆయన మసాజ్ ఇస్తున్నారు, ప్రభుపాద ఒళ్ళు పడుతున్నాడు. ఆయన ప్రభుపాద చదువుతున్నారు కృష్ణుడికి ఏ రకంగా రూపం ఉంది. ప్రభుపాద తన చేతుల్ని త్రివిక్రమ భుజాల మీద పెట్టి ఏ రకంగా త్రివిక్రమ దాసుకి రూపం ఉందో ఆ రకంగా కృష్ణుడికి కూడా రూపం ఉంది అని ప్రభుపాద అన్నారు. ప్రభుపాద ఒకసారి చిన్న గదిలో ఉన్నారు, ఆ గదికి సీలింగ్ వచ్చి గోడల దగ్గర కంటే కూడా మధ్యలో ఎత్తుగా ఉంది సీలింగ్. ప్రభుపాదకి ఆ రూమ్ నచ్చింది. ప్రభుపాద అన్నారు, ఈ రూమ్ నాకు నేను అమెరికా రావడానికి ముందు రాధా దామోదర్ మందిరంలో ఉన్న రూమ్ నాకు గుర్తొస్తుందని చెప్పి అది ప్రభుపాద అన్నారు నవ్వుతో, ఇది నా ఇంద్రియ తృప్తి, అంటే ప్రభుపాద నాకు ఇది నచ్చింది అది నచ్చింది. ఒకసారి మాయాపూర్లో 1976లో ప్రభుపాద సాయంత్రం తన శిష్యులందరినీ వచ్చి కూర్చుని ఏమైనా వాళ్ళు అడగాలంటే ప్రభుపాద మాట్లాడంటే రావచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో మిఠాయిలు తీసుకొచ్చారు ప్రభుపాద కోసం. ప్రభుపాద సర్వెంట్ ఆ మిఠాయిని పక్కన పెట్టారు. ప్రభుపాద అడిగారు, మిఠాయిలు పక్కన పెట్టానని నా దగ్గర ఎందుకు పెట్టలేదని. అంటే సర్వెంట్ అన్నాడు, ఈ రూమ్ అంతా కూడా భక్తులతో నిండింది, అంటే ప్రసాదాన్ని నేను వాళ్ళు వెళ్ళిపోయేప్పుడు బయట గుమ్మం దగ్గర నిలబడి చాలామంది ఉండడం వల్ల నేను వెళ్ళిపోయేప్పుడు బయట గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళకి ఇద్దామని అంటే చేశా అన్నాడు. అంటే ప్రభుపాద నవ్వుతున్నారు, వాళ్ళు నా గదే వదలకపోతే అప్పుడేం చేస్తారు అంటే, అంతే ప్రభుపాద సాంగతి మీరు వాళ్ళు ఇంటర్ చేస్తా ఉన్నారు, వాళ్ళు వెళ్ళకపోతే అప్పుడేం చేస్తారు అంటే, ప్రభుపాద ప్రతి వాళ్ళ శిష్యులకు ఉండేటువంటి అటాచ్మెంట్ గురించి ప్రభుపాద జోక్ చేస్తున్నారు. ఇప్పుడు శాంతాఫే అనే మందిరంలో, అదొక అమెరికాలో పట్టణం, అక్కడుండే మందిరంలో భక్తులు ప్రభుపాదకి ఎక్కువ సౌకర్యాలు ఇవ్వలేకపోయారు. ఆయనకి నేల మీద ఒక పరుపు వేశారు. ఒకరోజు సాయంత్రం ప్రభుపాద తన పరుపు మీద కూర్చున్నారు. ఆయన శిష్యుడు తోషలు కృష్ణ అక్కడే నేల మీద ఒక పురుగు పాకుతూ ఉండడం చూశాడు. ఆ పురుగు ప్రభుపాద పరుపు మీదకి ఎక్కుతుంది. తోసం కృష్ణ దాన్ని తోసేయాలని చూస్తున్నాడు. ప్రభుపాదాన్ని పర్వాలేదు, అది నా పరుపు మీదకి వస్తే. ఆ పురుగు పరుపు మీదకి ప్రభుపాద దగ్గర దాకా వచ్చింది. ప్రభుపాద నవ్వుతో ఆ పురుగుని పరుపు నుంచి మళ్ళీ నేల మీదకి తోసేశారు. ఆ పురుగు మళ్ళీ పాక్కుంటూ మళ్ళీ పరుపు మీదకి ఎక్కింది. మళ్ళీ ప్రభుపాద దగ్గరికి వస్తుంది అది. ప్రభుపాద మళ్ళీ దాన్ని నేల మీదకి తోసేశారు. అప్పుడు తోషం కృష్ణ సిగ్గుపడుతూ, మేము ఇక్కడంతా కూడా స్ప్రే కొట్టి ఉండాల్సింది ఇట్లా పురుగులు రాకుండా అంటే, ప్రభుపాద అన్నారు అట్లా కాకపోయినా మీరు కనీసం దీన్ని శుభ్రంగా ఊడ్చి తుడిచుంటే సరిపోతుంది, స్ప్రేలు అని కొట్టకపోయినా కూడా అని జవాబు ఇచ్చారు. పుస్తకం అయిపోయింది, రాత్రి కారణం కాదు. శ్రీల ప్రభుపాద లీలామృతికి.